విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
16 సంవత్సరాల వయస్సు వచ్చింది ఆవిడకి. ఎవ్వరు ఎంత ప్రార్థించినా పెళ్లి చేసుకోనంది ఆవిడ. సంసార బంధాలు ఇష్టం లేక నాకు శ్రీ మహావిష్ణువే భర్త కావాలి అని భావించింది. దృఢ నిశ్చయంతో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. తపస్సు చేసుకోవడానికి అనుజ్ఞ ఇమ్మందిట. ఏంటమ్మా నీకోసం మంచి బంగారం లాంటి బావగారిని ఒక ఆయన దగ్గర సంబంధం చూసాం, ఆ సంబంధం మానేసి తపస్సు కడతావు ఏంటంటే నాకు వద్దు దిక్కుమల్ల, బావా వద్దు వాడు జావా వద్దు, నాకు కావలసింది శ్రీ మహావిష్ణువే అంటూ ఘోర తపస్సుకు వెళ్ళిపోయిందిట. ఏం చేస్తారు తల్లిదండ్రులు, కూతురు ఇష్టానికి వ్యతిరేకంగా చేయటం న్యాయం కాదు కనుక అలాగే తపస్సుకు పొమ్మన్నారు. ఏం తపస్సు చేసింది, గ్రీష్మ ఋతువులో 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని మధ్యలో నిలబడి తపస్సు చేసిందట. వర్షాకాలంలో ఘోరమని భోరుమని వర్షం పడుతూ ఉంటే, పిడుగులు పడుతూ ఉంటే, ఉరువులు ఉరుముతూ ఉంటే తపస్సు చేసింది. చలికాలంలో మంచుగడ్డల మీద కూర్చొని తపస్సు చేసింది. అలా కఠోర తపస్సు చేసింది. సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్నాళ్ళు పళ్ళు తింది, కొన్నాళ్ళు మంచినీళ్ళు మాత్రమే తాగింది, కొన్నాళ్ళు కేవలం వాయుభక్షణే చేసింది, ఇంకా అసలు ఏమీ తీసుకోలేదు. మరికొన్ని వేల సంవత్సరాలు కేవలం ఊపిరి మాత్రం తీసుకుందిట, గాలి పీల్చి బతికిందిట. చివరికి వాయువుని కూడా నిరోధించింది. చివరికి ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. హంసవాహనం మీద ప్రత్యక్షమయ్యాట. బదరికావనంలో తపస్సు చేస్తున్న తులసి సన్నిధానానికి వచ్చాడు. దేవీ తులసి, చాలా ఆశ్చర్యం, నీ తపస్సు నన్ను ఆనందపెట్టింది. నీ మనస్సులో ఏం కోరికుందో ఆ కోరిక నాకు తెలియజేయి. నీకు కావాలంటే దేవ పదవి ఇస్తాను, శ్రీహరి భక్తిమ్మంటావా ఇస్తాను, లేదా మంచి వరుడు కావాలంటావా ఇస్తాను, ఏం కావాలో కోరుకో అనగా అప్పుడు ఆ తులసి అందిట, మహాత్మా నీ దర్శనం వల్ల నాకు పూర్వజన్మ రహస్యం తెలుసు. నేను పూర్వజన్మలో గోలోకంలో తులసి అనే పేరుతో ఉండే గోపికని, ఆదిలక్ష్మీదేవిలో ఒక కళని. శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. ఈ నిత్యం కృష్ణనామస్మరణ చేసేవాడిని. కృష్ణుడే నాకు భర్త కావాలని ఆయన దగ్గరే కూర్చునేదాన్ని. దాంతో రాధాదేవి కోపం వచ్చింది. పిలిస్తే ఒకనాడు ఆవిడ ఎంత పిలిచినా పలకపోతే ఆగ్రహించి, మూర్ఖురాలా కృష్ణుడు కావాలి కానీ నేను వద్దా, చెలికెత్తిగా నా దగ్గర ఉంటూ సేవ చేయవలసిందానివి, సేవాధర్మం విడిచిపెట్టి నిరంతరం నన్ను అవమానపరిచావు గనక భూలోకంలో పుట్టు, అక్కడ చాలా కాలం రాక్షస వంశంలో జన్మించి నానాయాతన పడు అన్నది. అప్పుడు నేను కృష్ణుడి కాళ్ళ మీద పడి, ఇదేంటి రాధాదేవి ఇలా చెప్పించింది స్వామి అంటే, సర్లే నువ్వు భూలోకంలో పవిత్ర వంశంలో పుడతావు, ఆ సమయంలో నా కోసం తపస్సు చేస్తావు, బ్రహ్మ నీకు వరాలు ఇస్తాడు, ఆ వరం వల్ల శ్రీ మహావిష్ణు వంశతో పుట్టిన ఒకనొక పురుషుణ్ణి నువ్వు వరిస్తావు, అయితే రాధాశాపం వల్ల ఆ పురుషుడు రాక్షస వంశంలో పుడతాడు, చివరికి దేవతలతో తగాదా పడతాడు, శ్రీ పరమేశ్వర అనుగ్రహంతో చివరికి ఆయన చేతిలో చచ్చి గోలోకానికి వస్తాడు, తదనంతరం శాశ్వతంగా భూలోకంలో నీ పేరుండిపోతుంది అని ఆనాడు కృష్ణుడు వరమిచ్చాడు. అప్పుడే నేను భూలోకానికి వచ్చేశాను, నేను లక్ష్మీ కణని, గోలోకంలో ఉండే తులసిని. ఇప్పుడు తిరిగి నా కోరిక ఏంటంటే, నేను ఎవడి గురించి ఇదివరకు శాపం పొందానో ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు భర్త కావాలి, అందుకే వరం ఇమ్మంటున్నాను అనగా బ్రహ్మదేవుడు, అమ్మా పూర్వజన్మ రహస్యం తెలుసుండి కూడా తపస్సు చేసావు కాబట్టి నీకు అదే వరం ఇస్తున్నా. శ్రీకృష్ణుడి శరీరంలోంచి కొన్ని భాగాలు బయటకు వచ్చాయి. అందులో ఒక కళ సుధాముడు అని పేరు కలిగిన ఒక గోపాలుడు. ఆ గోపాలుడు పరమోదారుడు. ఆయన కూడా నీలాగే రాధాదేవికి సేవ చెయ్యక తిరస్కరించాడు. కృష్ణుడే గవర్నకు రాధ వద్దు పొమ్మన్నాక, ఎప్పుడు గురువుగారికి సేవ చేసి గురువుగారి పత్నికి సేవ చేయకపోతే వాడు నరకానికి పోతాడని శాస్త్రం. శ్రీకృష్ణుడిని పూజించి రాధాదేవిని పిలిస్తే పలకల. దాంతో ఏం జరిగింది ఇక్కడ, ఆవిడకి ఆగ్రహం వచ్చింది, రాక్షసుడి వెయ్యి పుట్టు అని చెప్పించింది. ఆయన భూలోకంలో రాక్షస వంశంలో జన్మిస్తాడు. రాక్షస వంశంలో జన్మించినా చాలా అందంగా ఉంటాడు, అచ్చం కృష్ణుడి వంటి రూపంతో ఉంటాడు, అతడే నీకు భర్త అవుతాడు. కానీ రాధాశాపం వల్ల దేవతలతో విరోధం తెచ్చుకుంటాడు, చివరికి దుర్మరణం పాలవుతాడు, ఆ తర్వాత తిరిగి గోలోకానికి అడతాడు. ఎంతటి వాడైనా కాలప్రభావం అనుభవించక తప్పదు కదా. ఆ తదనంతరం నువ్వేం చేస్తావు, ఆయన చచ్చిపోయాక శరీరం విడిచిపెడతావు, నీ శరీరంలో తులసి అని ఒక మొక్క పుడుతుంది, ఆ మొక్క భూలోకంలో కలియుగాంతం వరకు మానవుల చేత పూజలు అందుకుంటుంది, తదనంతరం గోలోకంలో హాయిగా నువ్వు కృష్ణుడితో స్వేచ్ఛగా ఆనందంగా స్వీహరిస్తావు అని బ్రహ్మ వరమిచ్చి అదృశ్యమైపోయాట. అమ్మయ్యా చాలనుకున్నది ఆవిడ. కానీ ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలాగా కృష్ణుడి యొక్క అంశతో పుట్టినటువంటి ఆ వ్యక్తిని గుర్తించడం ఎలాగా? పైగా ఇంత పూర్వం రాధకి వ్యతిరేకంగా రాధాదేవి యొక్క అనుగ్రహం లేకుండా ఉంది, అందుకని వెళ్ళి వెంటనే బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించిందిట. ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ. స్వామి, ఒక విషయం మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, రాధాదేవి మంత్రం జపించకుండా కృష్ణుడిని జపించడం వల్ల నాకు ఇన్నాళ్ళు ఈ కష్టాలు వచ్చాయి. అమ్మ ప్రేమైకమూర్తి, జగన్మాత, అమ్మని విడిచిపెట్టి అయ్యని పూజిస్తే తప్పు కదా, అంచేత దయతో నాకు రాధా షోడశాక్షర మహామంత్రాన్ని ఇవ్వండి అనగానే ఆయన సంతోషపడ్డాడు. రాధామంత్రాన్ని ఆవిడకు ఉపదేశించాట. అప్పుడు ఆ రాధామంత్రాన్ని స్వీకరించి స్తోత్రం, కవచం రెండూ కూడా ఆవిడ భక్తి శ్రద్ధలతో జపం చేసింది. సిద్ధే ఫలే నరాణాంచ దుఃఖం తత్ సుఖముత్తమం. క్రమక్రమంగా మంత్రప్రభావంతో ఆవిడ తపస్సు చేసినప్పుడు వచ్చిన కష్టాలు పోయాయి. తపస్సు వల్ల శరీరం బాగా క్షీణించిపోయింది, శరీరం ఇప్పుడు మంచి బలంగా తయారయ్యింది. ఎప్పుడైనా మంత్రోపాసన చేసేవాడికి ఫలసిద్ధి కలుగుతుంది, వాళ్ళు చేసిన తపస్సులు ఫలిస్తాయి, యజ్ఞాలు ఫలిస్తాయి, ఉత్తమమైనటువంటి దీక్ష ఫలిస్తుంది. అందుకే ఉపదేశ మంత్రాన్ని బాగా చెయ్యాలి, ఆ చెయ్యడమే ఫలసిద్ధి అంటే. వాళ్ళకి దుఃఖాలు పోతాయి క్రమక్రమంగా, ఉత్తమ సుఖాలు పొందుతారు. ఆవిడ కూడా అలాగే సుఖాలు పొందడానికి అర్హురాలయ్యింది. ఇదిగో ఆ తులసి ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మయ్య బ్రహ్మదేవుడి వరాలు పొందాననుకున్నది రాధామంత్రం జపిస్తూ ఒకనాడు ఇంట్లో మంచం మీద పడుకుందిట. ఆ మంచంలో అచ్చం కృష్ణుడి వంటి ఆకారం కలిగిన ఒక సుందరుడు కనిపించాడు. ఇలాంటి సుందరుడు ఎక్కడ దొరుకుతాడా, కలలో కనిపించిన వాడు అనుకుంటూ ఉండేది ఆవిడ. ఉద్యానవనాల్లో విహరించినప్పుడు, తామరపూల కొలనుల దగ్గర విహరించినప్పుడు, తన రాజ్యంలో చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కలలో కనిపించిన ఆ సుందరుడు ఎక్కడ కనిపిస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేదిట. సరిగ్గా అదే కాలంలో రాక్షస వంశంలో శ్రీకృష్ణుడు అనుచరుడు సుధాముడు అనేవాడు రాధాశాపం వల్ల, రాధని తిరస్కరించడం వల్ల శంఖచూడు అనే పేరుతో పుట్టాట. అందంగా ఉండేవాడు. శాపం వల్ల రాక్షస బుద్ధులు ఉన్న స్వతసిద్ధంగా మహాత్ముడు గనక ఆ సౌందర్యం, ఆ బలం అవన్నీ ఉండేవి. ఇతడు జైగీషవ్యుడు అనే మహర్షి శిష్యుడై ఆయన దగ్గర చాలా కృష్ణ మంత్రోపదేశం పొంది చాలా కాలం చేశాట. ఆ మంత్రాన్ని పుష్కరక్షేత్రంలో చేశాట. మంత్రసిద్ధి పొందాడు వాడు. అతడు పరమభాగవతోత్తముడు. ఒకనాడు అతడికి భూలోకంలో యాత్రలు చేయాలనిపించింది. అలా చక్కగా దివ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ 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 అనుకోకుండా ఈ తులసి ఉన్నటువంటి వనానికి వచ్చాట. తులసి కూడా అతన్నే చూచింది. ఆ సౌందర్యం చూడగానే ఎక్కడ చూశానా అని బాగా ఆలోచించిందిట. నాకు కలలో కనిపించిన వాడు వీడే అని గుర్తుకొచ్చింది. కొంచెం సిగ్గుపడింది, తల వంచుకున్నది. ఇంతలో శంఖచూడు దగ్గరకు వచ్చాడు. కాశిత్వం కళ్యాణి, ఓ సుందరీమణి నీవెవరివి, ఓ శుభప్రదమైన దాన, ఇక్కడ ఏకాంతంగా ఈ అరణ్య మార్గాల్లో ఉన్న ఈ వనం ఎవరిది అని అడిగితే ఆవిడ మెల్లిగా తలంచుకుని, భద్రపురుష నేనెవరినో చెబుతున్నాను వినమన్నదట. అడిగిన ఒక ఆయనకి కూతుర్ని నేను, తులసి అంటారు, బ్రహ్మవరాలు పొందిన దాన్ని. ఏదో ఏకాంతంగా ఈ ఉద్యానవనంలో మా నాన్నగారిది కనుక ఈ రాజ్యం అంతా తిరగడానికి వచ్చాను, నువ్వేమో ఏకాంతంగా ఉన్న నాతో సంభాషిస్తున్నావు. నిజానికి అతను చూడగానే రవ్వంత ప్రేమ కలిగినా స్వతసిద్ధంగా స్త్రీలకు ఉండే బిడియం ఒకటి ఉంటుంది కనుక, పైగా బాగా చదువుకున్నది కనుక ఏమన్నది, కామినీం కులజాతాంచ రహస్యేకాకినీం సతీం నపృచ్చతి కులే జాత ఏవమేవ శృతౌ శృతం. ఉత్తమ వంశంలో పుట్టిన కన్యతో ఏకాంతంగా మంచి వంశంలో పుట్టినవాడు మాట్లాడకూడదు అని శృతి వచనం చెబుతోంది. నీచ కులంలో పుట్టినవాడు, సదాచార విహీనుడు వాడు మాత్రమే పరస్త్రీతో ఏకాంతంగా సంభాషిస్తాడు. అందున నువ్వు చూస్తే కొంచెం ముఖం బాగున్నది, చదువుకున్న వాళ్ళే ఉన్నావు, స్త్రీ అంటే ఏమిటి, పురుషుణ్ణి సంసారంలో గెంటేస్తుంది, నువ్వు ఇలా మాట్లాడవచ్చా, ఇది ఇంద్రజాలం, మేం మాయాస్వరూపులం అని అన్నదట. వీడిని పరీక్షించడం కోసం మాట్లాడటానికి ఎలా అన్నదామె. అనగా అతడు కూడా చిరునవ్వు నవ్వుతూ, దేవి నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నా మాటలు కూడా జాగ్రత్తగా విను. స్త్రీలు రెండు రకాలు, ఒకటి ప్రథమ శ్రేణికి చెందిన స్త్రీలు, వీళ్ళు వాస్తవ స్వరూపాలు, అన్నీ అర్థం చేసుకోగలరు, ఏది దైవలీలో ఏది దైవలీల కాదో, ఎవడు ఉపాసకుడో ఎవడు గొప్పవాడో ఎవడు అర్హుడో ఎవడు అనర్హుడో తెలుసుకుంటారు వాళ్ళు. ఇక రెండవ శ్రేణికి చెందిన స్త్రీలు కృత్యాస్వరూపిణి అంటారు. వీళ్ళకి ఏది మంచి ఏది చెడ్డ అది తెలియదు, వీళ్ళకి జ్ఞానం శూన్యం అన్నమాట. ఇందులో రెండు శ్రేణులకు చెందిన వాళ్ళలో మొదటి శ్రేణికి చెందినటువంటి స్త్రీ ఉత్తమురాలు, రెండవ శ్రేణికి చెందింది అప్రశస్తురాలు. లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధ, ఈ ఐదుగురు శక్తి స్వరూపిణులు, సకల చరాచర జగత్తుకి మూల కారణాలు వీళ్ళు. వీళ్ళ నుంచి పుట్టినటువంటి వాళ్ళు వాస్తవ రూపిణులు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. శతరూప, దేవహూతి, స్వధ, స్వాహ, దక్షిణ, ఛాయ, రోహిణి, వారుణి, శచి, కుబేరపత్రి, అదితి, దితి, లోపాముద్ర, అనసూయ, కోటివి, తులసి, అహల్య, అరుంధతి, మేనా, తార, మండోదరి, దమయంతి, వేదవతి, గంగా, మనస, పుష్టి, స్మృతి, మేధ, కాళిక, షష్ఠి, తర్వాత వసుంధర, మంగళచండి, మూర్తి, స్వస్తి, శ్రద్ధ, శాంతి, కాంతి, క్షమ, నిద్ర, తంద్ర, క్షుధ, పిపాస, సంధ్య, దివ, రాత్రి, సంపత్తి, ధృతి, కీర్తి, క్రియా, శోభ, ప్రభా, శివ, వీళ్ళంతా అమ్మవారి యొక్క ప్రకృతి నుంచి పుట్టుకొచ్చారట. వీళ్ళు సాధ్వీమణులు. అలాగే స్వర్గంలో ఉన్న అప్సరంగలు ఉంటారు, రంభ మొదలైన వాళ్ళు, వీళ్ళు రెండవ జాతి కృత్యాస్వరూపిణులు. వీళ్ళే భూలోకంలో స్వేచ్ఛగా తిరిగే వేశ్యాజాతి వాళ్ళు. సాత్విక గుణ సంపన్నులైన అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వాళ్ళకి అస్సలు దోషం రాదుట, వాళ్ళు దోషం చేయరట. అందువల్ల అమ్మాయి, నువ్వు పైన చెప్పినటువంటి అమ్మవారి యొక్క ప్రకృతి నుంచి పుట్టినటువంటి వాళ్ళతో సమానం తప్ప రెండవ రంభాది అప్సరసల నుంచి పుట్టిందనివి కాదు. నీకు మాట్లాడితే దోషం రాదు, నీకు ఒక రహస్యం ఉన్నది, ఇది చాలా గొప్ప. నిజంగా అమ్మవారిని ఉపాసించే భక్తితో నమస్కారం చేసుకున్న వాళ్ళు తప్పు చెయ్యరు, వాళ్ళు ఏం చేసినా పారమార్థికమట, అంత నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. వాళ్ళు ఏది మంచిది అనుకుంటారో అదే చేయిస్తుందిటమ్మ. వాళ్ళ చేత సత్కార్యమే తప్ప దుష్కార్యం చెయ్యనివ్వదు, దానికి సాక్షి అమ్మే. ఆ ప్రకృతి యొక్క స్వరూపాన్ని అలా నమ్మాలి. నువ్వు నిజంగా ప్రకృతిని నమ్మితే నువ్వు దుష్కార్యం చెయ్యవు, నమ్మకపోతే అప్పుడు నీకు ఈ దుష్కార్యం చేయబుద్ధి వస్తుంది. విశ్వంలో ప్రశస్త నారీమణులు ఎవరు అంటే ఉత్తమ స్త్రీలు, ఆ ప్రథమ శ్రేణికి చెందినవారు, అమ్మవారి అంశతో పుట్టినటువంటి వాళ్ళు. అదిగో విద్వాంసులైన పురుషులు వాళ్ళని అలా ప్రశంసిస్తున్నారు అని చెప్పారు ఈ 16 అధ్యాయంలో. దీన్ని బట్టి నిజమైన జ్ఞాన స్త్రీలు తమ మనస్సే తమకి సాక్షి, ఇంకెవరూ కాదు. ఇంకా కృత్యాస్వరూపి పిండులను ఉంటారు, అంటే వీళ్ళు రెండవ శ్రేణి. రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలు రజోగుణ సంయుక్తులు, తమోగుణ సంయుక్తులు. ఇందులో అందరూ కులటలుగా ఉండరు, కానీ భర్తల మీద ఆగ్రహాలతో కొట్టడాలు తిట్టడాలు గైగైలాడ్డాలు ఇవి కూడా ఈ రెండో జాతికి చెందిన స్త్రీలే చేస్తారట. ఉత్తమ జాతి స్త్రీ పొరపాటును కూడా ఈ గందరగోళాలు చెయ్యదు, భయంకర లక్షణాలతో ఉండదు. మహాత్మురాల, అధమ స్త్రీ జాతికి చెందిన దానివి నీవు కావు. నేను శంఖచూడుడనే సార్వభౌముణ్ణి. పూర్వజన్మలో కృష్ణ పరమాత్మ దగ్గర 8 మంది దూతలుంటారు, పార్షదులు. జయుడు, విజయుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సుధాముడు, సుధాముడు. అందులో సుధాముణ్ణి, 800 ఒకణ్ణి. ఏం చేయమంటావు? కృష్ణుడి భక్తుండనే అహంకారంతో వెర్రవీగా అమ్మని పూజించక అయ్యనే పూజించా. ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ సమానంగా చూడాలి, రాధాకృష్ణుల్ని సమానంగా చూడాలి, లక్ష్మీనారాయణుల్ని సమానంగా చూడాలి, బ్రహ్మని సరస్వతిని సమానంగా చూడాలి. అంతేగాని నాకు బ్రహ్మ కావాలి, సరస్వతి వద్దు, విష్ణువు కావాలి, లక్ష్మి వద్దు, సరస్వతి కావాలి, ఇంకొకళ్ళు బ్రహ్మ వద్దంటే ఎలాగా, పార్వతి కావాలి, శివుడు వద్దంటే ఎలాగా? ఆ ఇద్దరిది అవినాభావ సంబంధం. కృష్ణుడికి సేవ చేశా, రాధ పిలిస్తే నువ్వెంత అన్నట్టుగా తిరస్కరించి చూశా. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చూచేయిగా తెలుసున్నది. శాపానికి గురయ్యా, రాక్షస వంశంలో పుట్టా. కానీ ఈ జన్మలో జైగీషవ్యుడనే ముని దగ్గర రాధామహామంత్రం పొంది ఆ మంత్రం చక్కగా జపం చేశాను. బ్రహ్మదేవుడు నీకు ఆజ్ఞాపన ఇచ్చాడు, నీకు తపస్సు చేస్తుంటే వరాలు ఇచ్చాడు, అది కూడా నేను ఎరుగుదును. ఆ రకంగా బ్రహ్మవరాల వల్ల కూడా నేనే నీకు భర్తనవుతా, నువ్వు నా సహధర్మచారుడిగా ఉండు అనగానే సంతోషంతో పులకించింది తులసి మనస్సు. అయినా ఏమంది దైత్యేంద్ర, నీకు సదాచారం అంటే ఏమిటో తెలుసు, నువ్వు దైవ విజ్ఞుడివి, అన్ని విషయాలు తెలిసిన వాడివి. ప్రతి స్త్రీ నీలాంటి వాడే భారీగా పొందాలని కాంక్షిస్తుంది. ఎప్పుడూ కూడా ఒక మహానుభావుడికి 5వ భార్య అయినా పర్వాలేదు, 100వ భార్య అయినా పర్వాలేదు, కానీ అపవిత్రుడు, చదువు రానివాడు, సొంట, నీచుడు, అల్పుడు, నిందాపాత్రుడికి మాత్రం భారీగా వెళ్ళాలని ఏ స్త్రీ కోరుకోదు. నీవు ఉత్తముడివి, నీ దగ్గర దాసీగా ఉన్న పర్వాలా, పట్ట మహిషి కాకపోయినా, అందున నువ్వు నన్ను ప్రథమపత్నిగా కోరుతున్నావు, అందువల్ల నేను నీకు తప్పనిసరిగా భార్యనవుతా. కానీ స్త్రీకి లొంగి ఉండకుండా నీ పౌరుషం నువ్వు చూపించగలిగేవాడు అయితే నాకు ఇష్టం. ఏం చేయమంటా, పెళ్ళామా అని రోజు చేతులు కట్టుకుని ఏ పౌరుషం లేకుండా పెళ్ళాం సంపాదన మీద బతికే దౌర్భాగ్యుడు నాకు భర్తగా ఉండకూడదు, ఇక్కడ చెబుతోంది ఆవిడ. అలా లొంగి ఉండే మనుష్యుడు పితృదేవతల చేత, దేవతల చేత, చివరికి బంధువుల చేత కూడా నిందింపబడతాడు. తల్లిదండ్రులు, సహోదరులు అందరూ వాడిని తిరస్కరిస్తారు. శుద్ధే ద్విప్రో దశాయేన జాతకే మృతకే తథా భూమిపోద్వాదశాయేన వైశ్యః పంచదశాగతః శూద్రో మాసేన వేదేషు మాతృవద్వర్ణ శంకరః అశుచిః స్త్రీజితః శుద్ధ్యేచ్ఛితాదాహేన కాలతః. జననం, మరణం ఈ రెండూ మానవులకి అశౌచ్యమే. పుడితే కూడా పురుడు కూడా అశౌచ్యమే, అందుకే పురిటి కాలంలో కూడా గుళ్ళల్లోకి వెళ్ళకూడదు. అలాగే ఎవడన్నా చచ్చినప్పుడు అది అశౌచ్యమే, అప్పుడు కూడా పొరపాటును కూడా గుళ్ళల్లోకి వెళ్ళకూడదు. అప్పుడట 10 రోజుల పాటు బ్రాహ్మడికట, 12 రోజులు క్షత్రియుడికి, 15 రోజులు వైశ్యులకి, నెలేమో శూద్రులకి దోషము అన్నారు. అంటే ఈ నెలళ్ళు కూడా వీళ్ళు వెళ్ళకూడదు ఎక్కడికి, గుళ్ళల్లోకి. ఇంకా వర్ణ సంక్రమణ ఉంటుంది, అంటే కులాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా 6 నెలలు 3 నెలల మధ్యలో వాళ్ళకి నియమాలు పెట్టారు, దీన్ని బట్టి వాళ్ళు శుద్ధులు అవుతారు. కానీ వీళ్ళందరికీ చచ్చిన తర్వాత శుద్ధి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టుగా 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, నెల. ఆడదాని ఇంట్లో చేరి వాళ్ళ సంపాదన మీద బతికి తాను ఏ క్రియా చెయ్యకుండా స్త్రీకి లొంగి అక్కడ బతికేవాడు ఉంటాడే, ఇల్లరికప్పుడు అల్లుళ్ళు ఇంకక్కడ ఏం వాడు సలాం అలైకుం అని మహారాణి గులాము నేను అంటూ పాడుతూ అక్కడే బతుకుతూ అది తిండి, ఇంక వీడికి ఏ ప్రయత్నం లేదు, వీడేం చేయడనమాట. పొద్దున్న సాయంకాలం దాకా వీడి ఇంట్లో కూర్చుని ఉంటాడు, ఆవిడ డబ్బుతో బతుకుతాడు, అప్పుడప్పుడు ఇంట్లో వంట చేసి పెడుతూ ఉంటాడు, ఆవిడకి చక్క కారు తుడిచి పెట్టడం ఇలాంటి పనులు చేసి పెడుతూ ఉంటాడు అన్నమాట. వీడికిట పవిత్రత ఎప్పుడు వస్తుంది అంటే వీడు చస్తేనే పవిత్రుడు అవుతాడు, లేకపోతే పవిత్రుడు అవడని చెప్పారు. కేవలం స్త్రీ సంపాదన, తాను ఎంతో కొంత సంపాదించుకు బతకాలట, సొంత సంపాదన లేకుండా బతకూడదు, దోషం అని చెప్పారు. వీడు చచ్చిన తర్వాత మాత్రమే పవిత్రుడు అవుతాడు. ఒకవేళ వీడు బతికున్న రోజుల్లో తల్లిదండ్రులకి పిండం పెడితే ఆ పిండం పనికిరాదట. దర్పణాదులు, ఈ తర్పణం పనికిరాదనమాట, అవి పనికిరావు. పితృదేవతలు సేకరించరు, దేవతలు కూడా వీళ్ళ పూజలు సంపూర్ణంగా ఇష్టంతో సేకరించరన్నారు. అందుకే స్త్రీ సంపాదన మీద బతికే మానవుడు పరమ దౌర్భాగ్యుడు. వాడి జ్ఞానం, వాడి తపస్సు, వాడి జపం, వాడి హోమం, వాడి విద్య, వాడి యశస్సు సర్వం నశిస్తాయి. అందుకని ఆడవాళ్ళు బాధ పెట్టకుండా, వాళ్ళు ఉద్యోగం చేసినా వీడు ఎంతో కొంత ఉద్యోగం చేసి, ఆవిడ ఒకరోజు వంట చేస్తే వీడు ఒకరోజు వంట చేస్తే పర్లేదు, కానీ రోజు వీడే వంట చేస్తూ దిక్మాలు కూడా ఏమిటిది. నాకు తెలుసున్న ఒక ఆయన, ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన్ని కట్టుకున్న భార్య ఆవిడ చాలా ఉత్తమురాలు పాపం. ఆవిడ ఏడింటికి లేస్తే ఈయన తెల్లవారుతాము నాలుగింటికి లేచిపోయి శుభ్రంగాను జపం తపం చేసుకుని ఈయన కాఫీ తాగి ఆవిడకి ప్లాస్కోనంట కాఫీ పెట్టి ఆవిడ మొహం కడుక్కుని కాఫీ తాగేలోపు వంట కూడా చేసేసి ఈ మహానుభావుడు చక్క స్కూల్కి వెళ్ళి ఉద్యోగం చేసుకు వచ్చేవాడు. ఈలోపు ఆవిడ ఈ భోజనం చేసి చక్క టీవీలు చూసుకుంటూ ఉండేది. ఆయన వచ్చి రాగానే సాయంకాలం ఒకవేళ అరగంట లేట్ అయితే ఇంట్లో ఎవరికి టీ ఉండేది కదా, ఇంకేది ఆయన వచ్చి కాస్తే కానీ ఆవిడకి ఈయనకి టీ లేదు, పిల్లలకి టీ లేదు. ఈయన టీ ఇచ్చి తర్వాత వంట చేసి ఈయన బయటికి వెళ్ళి వచ్చేలోపు ఆవిడ శుభ్రంగా భోజనం చేసి భర్త వచ్చాక మిగతాది ఆయన తినేవాడు అనమాట. ఈ పెద్ద సమస్య ఏంటంటే ఆ పరమ పతివ్రత శిరోమణిని చూడడానికి వెళ్ళిన తక్కిన ఆడవాళ్ళు కూడా ఇంటికి రాగానే మీ మొహం తగలయ్యా, మీరు ఉన్నారు, ఆయన చూసి నేర్చుకోండి అనేవారు పాపం. అంచేత ఇక్కడ తక్కిన వాళ్ళకు కూడా ఇబ్బంది వచ్చేది. ఆ రకమైనటువంటి వాళ్ళ యొక్క విద్య, జ్ఞానం, తపస్సు, హోమం అన్నీ నశించిపోతాయట. స్త్రీ సదాలోచన చేసినప్పుడు పురుషుడు అంగీకరించాలట. ఎప్పుడు ఆడవాళ్ళని వెళ్ళి అవమానపరచకూడదు. అందుకని ఇక్కడ చెబుతాడు చాలా జాగ్రత్తగా, భార్య మంచి చెబితే వినాలి, ఆమె చెడ్డ చెబితే తిరస్కరించాలి. అలాగే భర్త మంచి చెబితే భార్య వినాలి, ఆయన చెడ్డ చెబితే ఆవిడ తిరస్కరించాలి. ఆడవాళ్ళనేమో పనులకు పంపి వాళ్ళ సంపాదన తెప్పించుకుని దాంతో బతకడం మాత్రం ఎప్పుడూ దోషమే పురుషుడికి. కాబట్టి నువ్వు మంచి పౌరుషవంతుడివి, నీ సంపాదనతో నన్ను పోషించగలవనే నమ్మకం నాకున్నది, నిన్ను ఒప్పుకుంటున్నాను పెళ్లి చేసుకోవడానికి. గాంధర్వ విధితో నన్ను పెళ్లి చేసుకో, నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. ఇంతకీ నిన్ను పరీక్షించడానికి ఇంత సంభాషణ చేశాను నేను. స్త్రీలు తనకంటే కొంచెం పైమెట్లో ఉండాలి భర్త అనుకుంటారు, కానీ మా ఆయన నా కాళ్ళ దగ్గర పడి ఉండాలని ఎవరు అనుకోరయ్యా, బొత్తిగా చవటని సన్యాసిని ఎవడు పెళ్లి చేసుకోరు. అలా ఉండేవాళ్ళు అధమ జాతి స్త్రీలు. మా ఓటి వాళ్ళు మా మొగుడు చక్క ఇంట్లోనే కూర్చోవాలని, భార్యకి చక్క జడ వేసేవాడు అయి ఉండాలని, పేలు కుక్కుంటూ బతకాలని కోరుకోరు. కృత్వా పరీక్షాం కాంతస్య వృణోతి కామిని పరం. వరుణ్ణి బాగా పరీక్షించి వాడు ఉత్తముడు అనుకుంటేనే భార్య అతన్ని భర్తగా స్వీకరిస్తుంది. ఇది స్త్రీల ప్రధాన కర్తవ్యం అంటోంది మరి ఈవిడ. ఆడవాళ్ళ లక్షణం ఇలా ఉంటుంది అని చెప్పారు. నాకు నేను చెప్పట్లేదు, అంతా తులసి చెబుతోంది. మంచి స్త్రీలంతా ఇలాగే కోరుకుంటాం, మంచి భర్త అయి ఉండాలి ఉండాలి, వాడు కాస్త మంచివాడు, ఆరితేరిన వాడు, సంపాదనాపరుడు అయి ఉండాలని కోరుకుంటాం. వరాయ గుణహీనాయ వృద్ధాయ జ్ఞానినే తథా దరిద్రాయ చ మూర్ఖాయ రోగిణే కుత్సితాయ చ. ఎప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో చెబుతున్నారు. తండ్రి కర్తవ్యం, తండ్రి తన కూతుర్ని ఎవరికివ్వాలి, మూడు శ్లోకాల్లో చెప్పారు. అత్యంత కోపయుక్తాయ చ అత్యంత దుర్ముఖాయ చ పొంగులాయ అంగహీనాయ చ అంధాయ బధిరాయ చ జడాయ చైవ మూకాయ క్లీబతుల్యాయ పాపినే బ్రహ్మహత్యాం లభేత్ సోపి అశ్వకన్యాం దదాతి చ. గుణహీనుడికి అంటే మంచి గుణాలు లేనివాడికి, బాగా ముసలాడికి, మూర్ఖుడికి, డబ్బు సంపాదన లేని దరిద్రుడికి, రోగాలతో ఉన్నవాడికి, అజ్ఞానికి, కుత్సితమైన లక్షణాలు అంటే రకరకాల నీచమైన వ్యసనాలు కలిగిన వాడికి, అస్తమాటు కోపంతో ఉన్నవాడికి, దుర్ముఖుడికి, అవయవాలు లేనివాడికి అంగహీనుడు అనమాట. అంటే కాళ్ళో చెయ్యో లేనివాడికి, గుడ్డివాడికి, బాగా చెవిటాడికి, మందకొడి చేష్టలతోటి ఏం చెప్పినా కదలలేనివాడు, ఏం చేయలేనివాడు, జడుడు అంటారు వాళ్ళని. కొంచెం పిచ్చరకం అన్నమాట, పిచ్చవాట మనుషులు ఉంటారు సార్ అటువంటి వాడికి. మూగవాడికి, నపుంసకుడికి, పాపాత్ముడికి ఎప్పుడూ కూడా తన కుమార్తెనిచ్చి మంచి తండ్రి పెళ్లి చెయ్యకూడదు. అలా చేస్తే బ్రహ్మహత్యా పాపం పొందుతాడని చెప్పారు 96వ శ్లోకంలో. పదహారు అధ్యాయం ప్రకృతి ఖండంలో బ్రహ్మవివర్త పురాణంలో అరుదుగా అవతల వ్యక్తిని బట్టి, కుమార్తె శీలాన్ని బట్టి గుడ్డివాళ్ళకి వాళ్ళకి వచ్చిందిగో సుకన్య చవనుణ్ణి వరించింది కావాలని. ఆయన గొప్పవాణ్ణి చూసుకుంది, ఆ స్థాయి ఉంటే వేరు, తక్కినప్పుడు మంచి వరుణ్ణి చూసుకోవాలి. అంచేత ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి. మినహాయింపులు తక్కన పెడితే ఇది లోక సామాన్య ధర్మం అంటారు. సామాన్య ధర్మం, విశేష ధర్మం అని రెండు ఉంటాయి. సామాన్య ధర్మాన్ని విశేష ధర్మం బాధిస్తుంది. అదిగో సుకన్యా చవనులు, కుష్ఠరోగి అయినటువంటి ఆ కౌశికుండేమో సతీ సుమతి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఎక్సెప్షన్స్ అన్నమాట. శాంతాయ గుణినే చైవ యూనే చ విదుషేపి చ వైష్ణవాయ సుతాంతత్వ దశజీ దశవాజీ ఫలం లభేత్. కొంచెం శాంతస్వభావం కలవాడు, పండితుడు, సద్గుణాలు కలిగినవాడు, విష్ణు భక్తుడు అయిన యువకుడికి తన కన్యని దానమిస్తే వాడికి 10 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది. యః కన్యా పాలనం కృత్వా కరోతి విక్రయం యది విపదా ధనలోభేన కుంభీపాకం సగచ్చతి. తన కూతుర్ని పెంచి పెద్దదాని చేసి ఆ కూతురికి పెళ్లి చేయడానికి ఇష్టపడకో, లేక కూతురు ద్వారా డబ్బు సంపాదించాలనో, ఈ కూతుర్ని ఎవడికన్నా డబ్బిచ్చేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది చాలా డేంజర్. అంటే కన్యాశుల్కం అనమాట. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, అల్లుడా ఏమిస్తావు, 10 ఎకరాలు ఇస్తావా, ఓ చేపల చెరువు ఇస్తావా, లేకపోతే 1 కోటి రూపాయలు ఇస్తావా అని అల్లుడి దగ్గర 1 కోటి రూపాయలు పుచ్చుకుని తన కూతుర్ని దౌర్భాగ్యుడికి అంటగట్టాడు అనుకోండి, ఆ పాపాత్ముడు కుంభీ నరకానికి పొందుతాడు. అది కన్యను అమ్మడంతో సమానం. ఆ పాపాత్ముడికి నరకంలో ఆ కూతురి మలమూత్రాలన్నీ లక్షల సంఖ్యలో పెంచి ఇక్కడ భూలోకంలో ఆవిడ బతుకున్నంతకాలం ఎన్ని మలమూత్రాలు విడిచిపెడుతుందో దానికి 1000 రెట్లు పెంచి రోజు రోజు నరకంలో తీసుకెళ్ళి, ఇదిగో అబ్బాయి మీ అమ్మాయిని డబ్బు కోసం అమ్ముకుంటావా అల్లుడికి దౌర్భాగ్యుడికి, ఈ మలం తాగు, ఈ మలం తిను, ఈ మూత్రం తాగు అని నోట్లో గొట్టం పెట్టి పోస్తూ ఉంటారట, వాటర్ బాటిల్స్తో పోసినట్టుగా వాడికి. అంచేత కూతుర్ని డబ్బు మీద కక్కుర్తి కొట్టి దరిద్రుడికి పనికి మాలిన వాడికి ఇవ్వకూడదు. అయినా అల్లుడి దగ్గర డబ్బుచ్చుకోండి కర్మ, అంటే కూతుర్ని అమ్ముకోవడం. అది కీటకాల చేత, కాకుల చేత పాపి శరీరం భక్షింపబడుతుంది. దీర్ఘకాలం ఘోర నరకం అనుభవిస్తాడు. రోగగ్రస్తుడై మళ్ళీ జన్మించి దుఃఖం పొందుతాడు. అందువల్ల నేను నీ మంచి లక్షణాలను చూసి వరిస్తున్నాను అని మౌనం వహించిందిట. సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాళ్ళ ఎదురుగుండా సాక్షాత్కరించాడు. శంఖచోడ, ఈ పండితురాలి సంభాషణ విన్నావు కదా, ఇంకెందుకు ఆలస్యం, నువ్వా పురుషశ్రేష్ఠుడివి, ఈమె స్త్రీలలో కన్యారత్నం, ఈ కన్యారత్నాన్ని చెయ్యి గ్రహించు, ఇంకెందుకమ్మా తులసి ఈ కుర్రాడికి పరీక్షలు, వాడు చాలా గొప్పవాడికి పరీక్షించు, చాలు చాలు అని దేవతల్ని మానవుల్ని దానవుల్ని జయించే శక్తి కలిగిన ఇతన్ని వరించమన్నాడు. లక్ష్మీ నారాయణుల్లాగా, రాధాకృష్ణుల్లాగా, భూవరాహమూర్తుల్లాగా, దక్షిణ యజ్ఞమూర్తుల్లాగా, అనసూయ అత్రి మహర్షుల్లాగా, దమయంతి నలుళ్ళులాగా, రతి మన్మధుల్లాగా, అతిథి కశ్యపుల్లాగా, అరుంధతి వశిష్ఠ మహర్షుల్లాగా, అహల్య గౌతముల్లాగా, దేవహూతి కర్దముల్లాగా, తారా బృహస్పతుల్లాగా, శతరూప మనువుల్లాగా, శచీంద్రుల్లాగా, పుష్టి గణేశ్వరుడులాగా, దేవసేన కుమారస్వాముల్లాగా, మూర్తి ధర్ముల్లాగా మీ ఇద్దరు హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. పశ్చాత్ ప్రాప్స్యసి గోవిందం గోలోకే పునరేవచ చతుర్భుజం చ వైకుంఠే శంఖచూడే మృతే సతీ. అమ్మా, శంఖచూడు తర్వాత నీ వల్లే చస్తాడు. నీ పాతివృత్యం ఉన్నంతకాలం వాడికి చావు ఉండదు. నువ్వు పతివ్రతగా ఉన్నంతకాలం, నువ్వు పరపురుషుడి దగ్గరికి వెళ్ళిన తక్షణం వీడు చచ్చిపోతాడు. ఆ చచ్చిన తర్వాత మీ ఇద్దరు గోలోకంలో తిరిగి కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెడతారు. అమ్మా, ఇది నేను ఇస్తున్న వరం అని బ్రహ్మ ఆదేశించాట. గాంధర్వ వివాహం చేసుకున్నాడు తులసీదేవిని. వెంటనే తన రాజధానికి వెళ్ళిపోయాడు శంఖచూడు. తన భార్యతో కలిసి ఆనందంగా జీవించాడు. బ్రహ్మాది లోకాల్లో అతని పేరు వినబడింది. సరిగ్గా ఆ సమయంలో రాక్షసులంతా శంఖచూడు దగ్గర చేరారు. శంఖచూడ, మాలో మహిషాసురాదులు ఉన్నారు, హేమహేమీలు ఉన్నారు, శంబరాజులు ఉన్నారు, నువ్వు రాక్షస వంశంలో పుట్టి మాకు రాజు అవుతావు అనుకుంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా బతుకుతున్నావు, కానీ నీకు మా గురించి ఏమీ పట్టడం లేదనుకుంటాను. ఇంద్రుడు ఎంత పాపాత్ముడో తెలుసా, మన వంశంలో పుట్టిన వాళ్ళని ఎప్పటికప్పుడు మోసంతో చంపేస్తున్నాడు. ఇంద్రుడి వల్ల మనకి రాజ్యం లేదు, ఇంద్రుడి వల్ల సుఖం లేదు, దేవతల వల్ల ఎప్పటికప్పుడు కష్టాలు పాలయ్యి మేము పాతాళానికి పోయి తిండి తెప్పల్లేక అల్లాడిపోతున్నాం. నువ్వు మాకు రాజువయ్యి మళ్ళీ ఇంద్రాది దేవతల్ని జయించి స్వర్గాన్ని జయించి మాకందరికీ భోజనం పెట్టమనగానే రాక్షస సమస్యలో పుట్టాడుగా, బుద్ధి ఎక్కడికి పోతుంది? వాళ్ళ మాటలు విన్నాడు. ఇంద్రుడు ఇంత పాపాత్ముడా, వీడంతు చూస్తానన్నాడు. వెంటనే ఈ సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు, స్వర్గలోకం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఇంద్రుడిని మెడబట్టుకున్నాడు, జుట్టు పుచ్చుకున్నాడు, ఈడ్చవతలు పారేశాడు, కిరీటం లాక్కున్నాడు, కిరీటం తన నెత్తి మీద పెట్టుకున్నాడు, స్వర్గసింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు, తానే స్వయంగా దేవేంద్రుడు అయిపోయాడు, ఈ దానవేంద్రుడు. దాంతో దేవతలకు పదవులు పోయాయి, కన్నీళ్లు పెట్టుకున్నారు. అమృతం లేదు, యజ్ఞాల్లో భాగాలు లేవు, చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు కింద ఇంద్రాది దేవతలు చల్లా చెదరైపోయారు. చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మదేవా అని ఏడ్చారు, మొరపెట్టుకున్నారు, విధాత దాత తిండి లేక అల్లాడిపోతున్నాం, ఎండ కన్నెరక్కుండా తిరిగిన వాళ్ళం, అడవుల్లో పడి నానా బాధలు పడుతున్నాం, అదిగో శచీదేవిని చూడు, ఇదిగో మా పిల్లల్ని చూడు, మా కష్టాలు చూడు, శంఖచూడుడికి రాక్షసావేశం అయ్యిందనుకుంటాను, మమ్మల్ని గంటేశాడు, మాకు రాజ్యాలు లేకుండా పోయాయి, మమ్మల్ని రక్షించమంటే అందరం శివుడి దగ్గరికి ఎడతాం, ఎందుకంటే ఒక్క శివుడి చేతిలోనే వాడికి చావు ఉంది, ఇంకెవరు వాడిని చంపలేరు ఆ శంఖచూడుణ్ణి, అందువల్ల రండని బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని శంకరుడి దగ్గరికి వెళ్ళాట. దేవదేవ జగన్నాథ వృషాకపి మహేశ్వర సర్వలోక మహానాథ దానవేంద్ర వినాశక. దేవదేవ జగన్నాథ మహేశ్వర పాహి, సమస్త లోకాలకి ఈశ్వరుడు నువ్వు, రాక్షస నాశనం చేసేవాడివి, మమ్మల్ని రక్షించు 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 అన్నారట. నేను చంపగలను కానీ వాడు హరిభక్తుడు, రాధాభక్తుడు, రాధాకృష్ణుల జపం ఆ భార్యాభర్తలు చేస్తున్నారు, రాధాకృష్ణుల నామోచ్చారణ చేసి రాక్షసుల్ని చంపడం అంత మంచిది కాదు, అయినా హరిని అడుగుదాం నడవండి అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళారట. అది చిత్రం ఏమిటంటే, పుట్టినటువంటి ఆ వంశాన్ని బట్టి ఆ లక్షణాలు స్వతసిద్ధంగా లేకపోయినా వస్తాయి అన్నారు. ఇంచేత కూడ ఉన్న వాళ్ళందరూ క్రూరత్వంతో ప్రదర్శిస్తూ ఉంటే, వాళ్ళందరూ ఈ దేవతా ద్వేషంతో ఉన్న కారణం చేత ఈతడికి కూడా తెలియకుండానే ద్వేషం ప్రబలుతుందన్నమాట. సాక్షాత్ భగవంతుడైనా సరే ఈ భూమి మీదకి వచ్చాక ఆ వాతావరణం వల్ల అలా మారిపోతాడు అనడానికి ఈయన కూడా ఉదాహరణ. చివరికి దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించగానే అక్కడ శ్రీ హరి వైకుంఠంలో నీలమేఘఛాయ శరీరుడు, సర్వార్థదాయకుడు, ఆజానుభావకుడు, దివ్య రూపంతో ఉన్నాడు. ఊరికే పరమాత్మని మనం ఎప్పటికప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని వారి వారి శక్తులను అనుసరించి వర్ణిస్తారు తప్ప నిజానికి ఆయన వాక్కుకి దృక్కుకి దొరకడు అన్నారు. వాగ్దృగలభ్యుడు అన్నారు పోతన గారు కూడా భాగవతంలో. మాటలతో ఎంత గింజుకున్నా వర్ణించలేము ఆయన, దొరకడు ఆయన, దృక్కుకి కంటికి కనపడ్డం. అయితే మరి ఎలా వర్ణిస్తున్నామంటే తన శక్తి అంతవరకు ఉంది కనుక ఆ మాత్రం చూడగలిగి, ఓహో ఈయనడ నీలంగా ఉన్నాడు, ఇదొక అద్భుతమైన రూపం, కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి అనగలడే తప్ప సంపూర్ణంగా పరమాత్మను వర్ణించలేము. అటువంటి పరమాత్మను చూచారు దేవతలంతా, విష్ణువు పాదాలకు నమస్కారం చేశారు. స్వామి, నీ భక్తుడు ఇవాళేమో భూలోకంలో పుట్టాక ప్రాణం తీసేస్తున్నాడు, మా అందరినీ కూడా, దేవజాతి వారందరినీ కూడా రాజ్యం నుంచి పారద్రోలాడు, దిక్కు మొక్కు లేక అల్లాడిపోతున్నాం, రక్షించమంటే. అప్పుడు హరి అన్నట్టు, నాయనలారా కాలప్రభావం ఇది, కాలప్రభావం వల్ల ఒక్కొక్కప్పుడేమో ఒకడు సుఖం ఒకడు దుఃఖం పొందుతూ ఉంటాడు, దుఃఖ తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం, ఈ రెండూ తప్ప ఎవరికైనా సరే. శంఖచూడు పూర్వజన్మలో సుధాముడు అని పేరు కలిగిన నా పార్షదుడు ఒకడు, రాధాశాపం వల్ల ఇదో ఈ భూలోకంలో పుట్టాడు. వాడికి పాప ప్రాయశ్చిత్తం తప్పదు, చివరికి శివుడి చేతిలో మరణం వస్తుంది వాడికి. బ్రహ్మవరం వల్ల పరమేశ్వరుడే ఆయనని సంహరించగలడు. కానీ ఇక్కడ కూడా చిన్న ఇబ్బంది ఒకటి ఉంది. కృష్ణుడు తన కవచాన్ని ఈ శంఖచూడుడికి ఇచ్చాడు. ఆ కవచం చదువుతూ ఉన్నంతసేపు ఆ కవచ ప్రభావం వల్ల ఆయన శరీరం మీదకి ఏ అస్త్రము వెళ్ళదు, ఒక్క దెబ్బ తగలదట. అలాంటప్పుడు నన్ను ఎవరు చంపలేరు. కానీ యుద్ధం అంటూ ప్రారంభమయ్యాక ఆ కవచం వాడి దగ్గర నుంచి ఎలా తప్పించాలో నేను ఆలోచిస్తాను. అసలు ముందు ప్రయత్నం ప్రారంభించాలి కదా. మీరంతా వెళ్ళండి, వాడితో తీవ్రతరం చెయ్యండి యుద్ధం. శంఖచూడి మరణం, తులసీదేవి శరీరం విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. తులసి యొక్క శక్తి మళ్ళీ తిరిగి గోలోకం చేరుతుంది. శంఖచూడు కూడా నా పార్షదుడు అయిపోతాడు. నా పార్షదులు అంటే నా స్వరూపులే. కేవలం రాధాదేవిని అతడు స్తోత్రం చేయకపోవడం భూలోకంలో పడ్డాడు. ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉంది. ఇక్కడ రాధ, దుర్గా, సరస్వతి, లక్ష్మి, సావిత్రి అనే ఐదు రూపాలతో అమ్మవారు ఒకప్పుడు ఐదు రూపాలుగా తన రూపాన్ని విభజించింది. అమ్మని ఎవడన్నా తిరస్కరిస్తే మాత్రం వాడు ఎంత గొప్పవాడైనా సరే ఇలా భ్రష్టుడు అవుతాడని తెలుస్తోంది. అందుకే కలియుగంలో ప్రతి వ్యక్తి నిరంతరం ముందు అమ్మవారిని పూజించవలసిందే. అమ్మవారి రూపాలు ఐదు, మళ్ళీ అక్కడ భేదభావం పాటించకూడదు. లక్ష్మీదేవి వేరు, దుర్గాదేవి వేరు, సరస్వతి వేరు, గాయత్రి వేరు, రాధాదేవి వేరు అనుకోకూడదు. ఒకే ప్రకృతి ఐదు భాగాలు అయ్యింది. చేతికి ఐదు వేళ్ళు ఉంటే ఇందులో ఒక వేలు నాది కాదని ఎవడన్నా కోసేసుకుంటాడా? అలాగే అమ్మవారి రూపాలు ఐదు, ఆ రూపాలని ఎవరూ కూడా విడదీయకూడదు. అందువల్ల ఈ ఐదు రూపాల్లో ఏ రూపానైనా ఈ ప్రేమైక స్వరూపాన్ని కనుక ధిక్కరిస్తే దానితో ఆ క్షణమే మానవుడికి, దేవతలకి, అందరికీ పతనమే. పోనీ దేవతలు అనుకుంటే దేవతలు కాదు, దేవతలకి కూడా అతీతుడు. పార్షదులంటే మామూలు వాళ్ళ అమ్మో, వాళ్ళేం సామాన్యుడు కాదు. ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క రూపంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా భూలోకానికి రావాల్సి వచ్చిందన్నమాట. దాంతో ఇప్పుడు శ్రీహరిలా చెప్పగానే బ్రహ్మ, శివుడు, దేవతలు వీళ్ళంతా కలిసి శంఖచూడుణ్ణి సంహరించడం కోసం దేవసైన్యాన్ని సంసిద్ధం చేశారు. శ్రీ మహావిష్ణువు మీ అందరికీ విజయం కలుగుతుంది అని మనస్ఫూర్తిగా ఆశీర్వచనము ఇచ్చాడు ఆయన. ఆ సమయంలో ముందుగా ఒక్క అవకాశం ఇద్దాం అనుకున్నారట శంఖచూడుడికి. యుద్ధానికి సరాసరి వెళ్ళడం న్యాయం కాదు కదా. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చంపాలి అంటే చంపే ముందు వాడికి ఒక అవకాశం ఇవ్వాలి. నాయనా, నువ్వు యుద్ధం చెయ్యొద్దు, నువ్వు బాగుపడు అని వాడికి ఒక ఆశీర్వచనం ఇవ్వాలి, ఒక ఆలోచన చెప్పాలి. అలా చెప్పినా వాడు వినకపోతే అప్పుడు వాడిని సంహరించడానికి తగిన పని చేయాలి. అందుకే భూలోకంలో చంద్రభాగా నది అని ఒక నది ఉన్నది. ఇదే ఇప్పుడు అక్కడ పండరీపురం లేదు, పాండురంగడి యొక్క ఆలయం అదే చంద్రభాగ అంటే. ఆ చంద్రభాగ నదీ తీరంలో విశాలమైన వటవృక్షం ఉండేది అప్పట్లో. అక్కడ మహాదేవుడు తాను స్వయంగా కొలువు చేశాడు. ప్రమదగణాలన్నీ అక్కడికి చేరాయి. దేవతలు కూడా ఆయన్ని సేవించారు ఆ సమయంలో. ఆ సమయంలోనే పుష్పదంతుడు అని పేరు కలిగిన ఒక గంధర్వరాజు ఉన్నట్ట. ఇతడు నిత్యం ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసున్నది శివమహిమ్మన స్తోత్రము అని ఉన్నది. ఈ పుష్పదంతుడే రాశాడు దాన్ని, శివమహిమ్మన స్తోత్రాన్ని. పరమేశ్వరుడి ఏకాంత భక్తులలో ఇతడు ఒకడు. ఇతడిగట ఎక్కడెక్కడ ఎవరు ఏం పువ్వులు పూజించినా, ఎవరు ఏ చెట్లు పెంచినా వాటి పత్రి, ఆ పువ్వులు, ఆ ఫలాలు శివుడికి ఇవ్వాలి అని కోరిక పట్ట పాపం. పుష్పదంతుడికి ఈ సృష్టిలో ఏ వస్తువైనా కేవలం శివ పూజకి తప్ప ఇతర పూజలకు ఉపయోగపడకూడదని ఒక గొప్ప కోరిక కలిగిన వాడు. ఆయన ఓసారి భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో మరొక శివభక్తుడు ఉన్నాడు ఆ భూలోకంలో, ఒక మహారాజు. చాలా గొప్ప రాజు ఆయన. ప్రత్యేకించి ఒక గొప్ప ఉద్యానవనాన్ని శివ పూజ కోసం ఆయన పెంచాడు. ఆ ఉద్యానవనంలో పూసే పువ్వులన్నీ పట్టుకెళ్ళి శివుడికి పూజ చేసేవాట. పుష్పదంతుడు ఆ ఉద్యానవనం చూశాడు. ఈ రాజుగారు చాలా గొప్ప పువ్వులు నాటాడు, గొప్ప పుష్పాల చెట్లని నాటాడు. ఈ మొక్కలకు సంబంధించిన పువ్వులు, కాయలు, పత్రి శివ పూజకు ఉపయోగిస్తున్నాడు. ఆ పువ్వులు చాలా బాగున్నాయి, వీటిని నేనే శివుడికి ఉపయోగిస్తే బాగుంటుంది అనుకున్నట్ట. దాంతో ఆ ఉద్యానవనంలో మహామహిమ గలవాడు కదా మరి పుష్పదంతుడంటే, ప్రతిదినం అక్కడికి వచ్చేసి సూర్యోదయానికి ముందే అదృశ్య రూపంలో మొత్తం పువ్వులు, పత్రి కోసేసి శివాభిషేకం చేసిపోయేవాట. మహారాజు గారికి మతి అయింది. ఆయన శివ పూజ కోసం ఉద్యానవనం వేసుకున్నాడు. పొద్దుటే ఆరయ్యేసరికల్లా ఒక్క పువ్వు ఉంటే ఒట్టు, ఒక్క పత్రి దొరకదు, ఎలాగిలా అయితే.
ఆయన కాపల వాళ్ళను బాగా కట్టుదిట్టం చేశాట. కట్టుదిట్టం చేసి, ఒరే ఈ మధ్యన తరచుగా దాదాపు ఒక నెలలాళ్ళ నుంచి ఎక్కడ ఒక్క పువ్వు దొరకడంలా, ఒక్క పత్రి దొరకడంలా, ఏమవుతున్నాయి ఉద్యానవనంలో ఇంతమంది కాపలా ఉంటే మీకు ఎవరికీ తెలియకుండా ఎవడొచ్చి కోసుకుపోతున్నాడు. ఈసారి వస్తువు పోయిందంటే మేము అంత చూస్తాను, పువ్వులు ఎలా ఉండాలి, శివుడి పూజ చేయవలసిందే, బాగా కాపలా కట్టుదిట్టం చేయండి అన్నట. మంచి అద్భుతమైనటువంటి వీరాది వీరులైనటువంటి భటులు కత్తులు సోలాలు గదలు బాణాలు పుచ్చుకుని మొత్తం ఉద్యానవనం చుట్టూ కాపలా కాయడం మొదలెట్టారట. వాళ్ళంతలా కాపలా కాశారు. చిత్రం, కాపలవాడు కాపలవాడు కింద ఉన్నాడు, ప్రతి చెట్టుకి ఒకటి పెట్టారు, చెట్టు చెట్టుకి ఒక్కొక్కటి పెట్టారు, అయినా సరే మాయమైపోయాయి మొత్తం పువ్వులు. చివరికి రాజుగారికి ఏం చేయాలో తెలియక తానే స్వయంగా మంత్రులతో సామంతులతో కలిసి కాపలా కాశాడు. అయినా సరే పుష్పాలు మాయమైపోయాయి. అప్పుడు ఆయనకి అనుమానం వచ్చింది, మంత్రులను అడిగాడు, భటులు తప్పు చేశారంటే తప్పు చేయలేదు, వాళ్ళు కాపలా అలాగే ఉంది, ఇంకా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి కాపలా కాస్తూనే ఉన్నాం, చివరికి మనం స్వయంగా వచ్చి కాపలా కాశాం, అయినా సరే మన తోటలో ఉన్న పువ్వులు పళ్ళు మాయమైపోతున్నాయి, ఇంకెలా అయితే మన శివుడికి ఏం పూజ చేస్తాం అనగా, చివరికి మంత్రులంతా కలిసి బాగా ఆలోచన చేశారు. చేసి, మహారాజా ఇది మానవుడి పని కాదు, మామూలు మానవుడైతే మన కంటికి తెలియకుండా ఈ పువ్వులు ఎక్కడి నుంచి ఎత్తుకుపోతాడు, ఎక్కడి నుంచి మొత్తం ఈ ఫలాలు పట్టుకుపోతాడు, ఇదేదో మహామాయ, అయితే ఎవరైనా గంధర్వులైనా అయి ఉండాలి, లేదా ఇంకెవరైనా అయి ఉండాలి, దేవతలైనా అయి ఉండాలి, మా అనుమానం ఈ వచ్చేవాళ్ళు మాత్రం మానవులు కాదు, అదృశ్య రూపంలో ఎత్తుకుపోతున్నారు, మనం తెల్లవారుజామున రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం కట్టుదిట్టంగా ఈ పక్కన కాపలా కాస్తూ ఉంటే కాపలా కాపలా కిందే ఉంది, మాయమయ్యే వస్తువులు మాయమైపోతున్నాయి, కాబట్టి ఇదేదో మహామాయ, దీని సంగతి మనం అంత తేలిగ్గా చూడలేమన్నారట. బాగా ఆలోచించాడు రాజు, ఈ పువ్వులు మాయమైపోతున్నాయంటే దీని వెనకాతలు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవడో పట్టుకోవాలి. చివరికి ఆ ఊళ్ళో మంచి పండితుల్ని రప్పించాడు, వాళ్ళందరినీ సలహా అడిగాడు. వాళ్ళు అన్నారట, ఇది దేవమాయండి, ఎవరో దేవతలు అదృశ్య రూపంలో ఎత్తుకుపోతున్నారు ఈ పువ్వులు, దీనికి ఒకటే మార్గం, ఈ మొత్తం చెట్ల మీద, ఈ ఉద్యానవనంలో ఉండే నేల మీద, అన్ని ప్రదేశాలలోనూ కూడా ఈ శివుడికి పూజ చేయగా వచ్చిన మాల్యం ఉంటుందే, శివమాల్యం అంటారు దానిని, ఆ మాల్యం జల్లేయండి అన్నారట. శివుడికి పూజ చేయగా వచ్చిన మాల్యాన్ని మొత్తం తోటలో అయినా చెట్ల మీద చెట్ల కింద మొత్తం అన్ని చోట్ల తల్లాడు. యథాప్రకారంగా పుష్పదంతుడు అదృశ్య రూపంలో అక్కడికి వచ్చాడు. వచ్చి చెట్టు ఎక్కాడు పువ్వులు వేయడానికి, అంతే ఆ చెట్టు మీద ఉన్న శివమాల్యం తొక్కేట. శివుడికి పూజ చేయగా వచ్చినటువంటి ఆ మాల్యాన్ని ఎవడన్నా తొక్కితే వాడి సమస్తమైన మహిమలు ఆక్షణమే పోతాయి. అసలు దైవమాల్యాన్ని నిర్మాల్యాన్ని అందుకే తొక్కకూడదు. పూర్వం మన వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడో నదుల్లోనో కలిపేయడమో, ఊరవతలు ఎక్కడో చెట్లలో వేయడమో చేసేవారు. ఇప్పుడు ఇవాళ కలియుగంలో స్వార్థం పెరిగిపోయి, దౌర్భాగ్యం పెరిగిపోయి, ఇంటికి దిష్టి నిమ్మకాయలు కట్టడం, రోడ్డు మీద భారేయాలి అంటే వాడు తొక్కేసి వాడు ఆ దిష్టి పట్టుకుపోయి వీడు ఒక్కడు మాత్రం బాగుండాలి, అదని వాడు మన లక్షణం. పక్కవాడి మీదకి దోసేసి వాడిని ధ్వంసం చేయాలనే కోరిక ఇప్పుడు పెరిగింది, కానీ అప్పుడు అలా ఇతరుల పతనం కోరుకునేవారు కాదు, అందరి యొక్క సౌభాగ్యం కోరుకునేవారు. అందుకని ఈ నిర్మాల్యాలు లాంటివి ఎక్కడో దూరంగా వేసేవారట ఆ రోజుల్లో. కొంచెం తొక్కడంతో ఈ పుష్పదంతుడి దేవమాయలు గంధర్వమాయలని పోయేట ఆ క్షణమే. సామాన్య మానవుడిపోయాడు, డామని పడిపోయాడు, పతనం అయిపోయాడు. మొట్టమొదటిసారి ఆయనకి భయం పట్టుకుంది, ఆకాశ గమనశక్తి పోయింది, అదృశ్య శక్తి పోయింది, భూమి మీద పతనమైపోయి సామాన్య మానవుడు అయిపోయాడు. కొంతసేపట్లో మహారాజు గారు పట్లొచ్చి పట్టుకుంటారు, పట్టుకుంటే మామూలు శిక్ష కాదు, చిత్రవధకి గురి చేస్తారు. రాజుగారి ఉద్యానంలో ప్రవేశించి అపహరిస్తే వస్తువులు దానికి ఆ రోజుల్లో కాళ్ళు చేతులు నరికేయడమే. చివరికి ఎంత బతుకు బతికి ఇంటి వెనక కథలు తెచ్చినట్టు అయింది నా బతుకు అనుకున్నాడు ఆయన. అప్పుడు భయపడి, పరమేశ్వర కేవలం నీ మీద భక్తితో నీకోసమే ఈ పుష్పాలు అపహరించాను, నా స్వార్థం కోసం కాదు అని అప్పుడు ఆయన స్తోత్రం చేశాడు. అది శివమహిమ్మన స్తోత్రం. ఒక్కొక్క శ్లోకం అలా చదువుతూ ఉంటే పోయిన శక్తులు ఒక్కొక్కటి వచ్చేయట. చివరికి స్తోత్రం పూర్తిగా కానీ ఆయనకి మళ్ళీ పోయిన ఈ గాంధర్వ మహిమలన్నీ వచ్చేసాయి. దాంతో ఆయన మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా జరిగింది ఇది, చూడు కళ్ళెదురుగుండా పరమేశ్వరుడి మహిమ ఎటువంటిదో, నేను నా శక్తులు కోల్పోయి కింద పడిపోయి కూడా మళ్ళీ ఆయన్ని స్తోత్రం చేసి మహిమలు పొందాను, ఆ పరమేశ్వరుడి కోసమని నీ పువ్వులు దొంగతనం చేసి నీకు కొంచెం ఇంతకాలం ఖేదం కలిగించినది ఏమనుకోవద్దు, ఏమైతేనేం నీ పుష్పాలు కూడా శివ పూజకే ఉపయోగపడ్డాయి అన్నట్ట. అదిగో అంతటి వాడు ఈ పుష్పదంతుడంటే. ఆయన్ని పిలిపించాడు గంధర్వరాజుని శంఖచూడుడు. నాయన నువ్వు వెంటనే పరమేశ్వరుడు పిలిచి శంఖచూడు దగ్గరికి దూతగా వెళ్ళు. ఈ శంఖచూడు యుద్ధానికి సంసిద్ధుడై ఉన్నాడని విన్నాం, దేవతలందరినీ తరిమాడు, వాడితో మనం యుద్ధానికి వెళ్లే ముందు ఒక్కసారి వాడికి ఒక అవకాశం ఇద్దాం. సాక్షాత్ పరమేశ్వరుడు ప్రమథగణాలతో వచ్చాడని, నీతో యుద్ధానికి సంసిద్ధుడై ఉన్నాడని అతనికి చెప్పు. ఇది దేవరాజ్యం. ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చాక పదవి అయ్యేదాకా కాలం పూర్తయ్యేదాకా ఎవరిని కూడా అన్యాయంగా బలాత్కారంగా అందులోంచి గెంటకూడదు. అది శాస్త్రనియమం. ఎప్పటికప్పుడు ఎందుకు ఇంద్రుడిని రక్షిస్తున్నాడో చెప్పాడు స్వయంగా పరమాత్ముడు. అతడికి ఇంతకాలమని ఇంద్ర పదవి కేటాయించాక ఆ పదవిలోంచి బలవంతంగా మధ్యలో ఇంకోటొచ్చి లాక్కోకూడదు. దిక్మాలను ప్రజాస్వామ్యంలోనే ఒక 5 ఏళ్ళు అనుకుంటే వాడిని మనం గెంటేస్తే మండిపోతున్నామే. సాక్షాత్ పరమాత్ముడి నియామకం అది. దాని మధ్యలోంచి పంపేసే అధికారం లేదు. నువ్వు మర్యాదగా దేవ సామ్రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి. నీ దారి నువ్వు పాతాళానికి పో. అలా అయితే 10 కాలాలు చల్లగా ఉంటావు, లేదా పరమేశ్వరుడు యుద్ధంలో నిన్ను చంపుతాడని చెప్పమరగానే పుష్పదంతుడు బయలుదేరట శంఖచూడు దగ్గరికి. నిజానికి శంఖచూడి భవనాలు ప్రతి భవనం బంగారంతో నిర్మాణమై ఉన్నాయి. నవరత్నాలు ఖచ్చితం చేయబడి ఉన్నాయి. దానికి సింహాసనాలు భోగాలు దేవలోకంలో కూడా లేదటువంటి ఐశ్వర్యం. ఎందుకంటే కారణం అతని భార్య తులసి. భార్య సక్రమంగా అర్చన చేసేదైతే, అమ్మవారి భక్తురాలైతే, భార్య ఇంటిని జాగ్రత్తగా తీర్చిదిద్దితే, భార్య కూడా ఉపాసకురాలైతే అటువంటి వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది. ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ పడకపోయినా, భార్యామణి వచ్చినటువంటి సంసారాన్ని సక్రమంగా తీర్చిదిద్దకపోయినా, పొద్దుడు పూట లేవకపోయినా, అశుచిగా ఉన్న అర్చనాదులు లేకుండా హాయిగా 8 ఇంటికి లేస్తుంటే ఏముంటాయి ఇళ్ళు. అందుకే కలియుగంలో సరి అయిన శాంతి సౌఖ్యం ఉండడం లేదన్నమాట. ఆ ఐశ్వర్యం చూసి పుష్పదంతుడు స్వయంగా చాలా ఆశ్చర్యపోయాడు, చకితుడైపోయాడు అనమాట. అసలు ఇది మనం ఏ లోకానికి వచ్చాం? దేవలోకాన్ని మించి ఉంది ఈ శంఖచూడి నగరం. ఇంద్రుడి నందనవనం కంటే, కుబేరుడి చైత్రవనం కంటే చాలా బాగుంది అనుకున్నాడు ఆయన. ఒక భవనంలోంచి ఒక భవనంలోకి వెళ్ళడానికి 15-20 అంతస్తుల భవనాల్లో ఒక భవనంలోంచి మరొక భవనంలోకి వెళ్ళడానికి కూడా ఆ రోజుల్లో ప్రత్యేకమైన మార్గాలు పెట్టారట. స్నానాగారాలు, శయనాగారాలు, భోజనాగారాలు, క్రీడాగారాలు, వీళ్ళు ఆడుకోవడానికి కూడా ప్రత్యేకంగా శాలలు అన్నమాట. మంచి మంచి ఉద్యానాలు వీటన్నిటితో ఉన్నవి చూసాట. పరికల్ కోటలు కొమ్మలు పడగలు ప్రాసాదముల్ హర్మ్యముల్. పరిక అంటే పూర్వం కోట చుట్టూత అగాధమైన గొయ్యి తవ్వేవారు. ఆ గోతిలో బాగా నీరు పోసి మొసళ్ళు మొదలైన వాటిని విడిచిపెట్టేవారు. ఒక వ్యక్తి కోటలోకి రావాలంటే ఈ గోతిలో ఉన్న ఈ భయంకరమైన నీరు దాటి వెళ్ళడం చాలా కష్టం. మరి కోటల వాళ్ళు బయటికి ఎలా వస్తారు, బయట వాళ్ళు కోటల్లోకి వెళ్ళతారంటే దానికి ప్రత్యేకమైనటువంటి ఇనుముతో తయారు చేయబడినటువంటి వారధులు ఉండేవి. అవి తాళ్లతోటి యంత్రాలతో పైకి ఎత్తేస్తారు, మళ్ళీ కిందకు వాలుస్తారు. వాలిస్తే దానిలోంచి వాహనాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, మనకి హౌరా బ్రిడ్జి లాగా. ఇవి ఉత్తప్పుడు ఎత్తేస్తూ ఉంటారు. శత్రువులు ఇందులోంచి బయటికి రావడం అంటే అసాధ్యం అనమాట, లోపలికి రాలేరు, అసంభవం. అవి పరిక అగర్త అంటారు దాన్ని. ఇంకా కోట గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఆ పైన పెద్ద పెద్ద బురుజులు, జెండాలు, లోపల విచిత్రమైన భవనాలు, 7 అంతస్తుల సౌధాలు, ఇవన్నిటితో కూడినటువంటి ఆశ్చర్యకరంగా కనిపిస్తున్న నగరం చూశాడు, ఆ వింతలు చూశాడు, పులకించిపోయాడు ఆయన. ఆ సమయంలో శంఖచూడు తన సామ్రాజ్య మధ్యభాగంలో ఉన్న సభాభవనంలో కూర్చునున్నట్ట. ఎక్కడ చూసినా శంబరుడు మొదలైన రాక్షసులు అతన్ని పరివేష్టించున్నారు చుట్టూ తను. మనస్సులో మాత్రం వీడు జాతిరీత్యా రాక్షసుడు కానీ, వీరు గోలోకవాసి కదా, పూర్వజన్మవాసన ఎక్కడికి పోతుంది? పూర్వజన్మవాసన ఎవడికి పోదు పమ్మన్నారు. కృష్ణుడికే పోలేదు, ఈయనకి ఎక్కడ పోతుంది? మనం భాగవతంలో చెప్పుకున్నాం చాలాసార్లు, అదే కృష్ణకర్ణామృతంలో కూడా రాశారు లీలాశుకుల వారు. వాళ్ళమ్మ నాడు ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి ఊపుతోందట కృష్ణుణ్ణి. నిద్రపోయేటందుకు ఆయనకు రోజు ఒక కథ చెప్పాలి. కథ వింటే కానీ ఆయన నిద్రపోడు వచ్చింది చెప్పలేదు. శ్రీకృష్ణుడు రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్పండో, ఈ కథలు చెప్పండో అనేవట. సరే, అలాగే యశోదాదేవి కూడా ఆయనకు ఒక చక్కని కథ, ఇలా అందంగా ఆయన కథ చెబుతోంది. ఏమని నాయన పడుకొని ఉయ్యాల్లో పడుకోబెట్టి రామో నామ బభూవా, రాముడని ఒక ఆయన ఉండెను అన్నది. ఈయన ఏం చేశాడు అంటే అన్నట్ట. తదబలా సీతేతి, ఆయన భార్య సీత అని పిలువబడేది. మళ్ళీ ఈయన అన్నాడు, కొడుతూ. తౌ పితుర్వాచ పంచవటి తటే విచరత్రవణగ, వాళ్ళిద్దరూ సీతారాములు లక్ష్మణుడితో కలిసి పంచవటి తీరంలో వాళ్ళ నాన్నగారు రాజ్యం పరిపాలిస్తూ తిరుగుతున్నారు, అరణ్యానికి వెళ్ళారు. క్లుప్తంగా చెప్పాలి కాబట్టి మొత్తం రామాయణం అంతా చెప్తూ కూర్చుంటే ఎన్ని రోజులైనా సరిపోదు. అందుకని నిద్రపోవడం కోసం రాముడు ఉన్నాడు, సీత ఉండేది, వాళ్ళు అడవికి వెళ్ళారు. పంచవటి తీరంలో తిరుగుతున్నారు. ఆ సమయంలో రావణాసురుడు అనేవాడు సీతాదేవిని అపహరించాడు. తస్యాహరద్ రావణ, ఇంతవరకు చెప్పింది వాళ్ళమ్మ, ఎందుకని నిద్రపోవడానికి. ఆవిడ కథ చెబితే అంత మెత్తగా శృతిమెత్తగా చిన్నపిల్లలు నిద్రపోయేలా ఉండేదట. కొంతమంది కథ చెబుతుంటే నిద్రపోతున్నవాడు ఉలిక్కి విడి పారిపోతాడు. కొంచెం ఆవిడ మధురంగా చెప్పేది. నిద్రార్థం జననీ కథాం ఇతిహరేహే హుంకారత శృణ్వతః, నిద్రపోవడం కోసం తల్లి శ్రీకృష్ణుడికి ఇలా చెప్పింది కథ. ఆయన కూడా కొడుతూ విన్నాడు. అలా విన్నవాడు హఠాత్తుగా ఏం చేశట, సీతాదేవిని రావణుడు అపహరించాడు అనే మాట వినడంతో గబుక్కుని లేచిపోయి సౌమిత్రే క్వధనుర్ ధనుర్ ధనురితి వ్యగ్రాగర పాతున, లక్ష్మణ ఎక్కడ నా ధనుస్సు 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 అన్నట్ట తొందరపాటుతోటి. పైగా అలా అంటున్న ఆ మహానుభావుడు మనల్ని రక్షించుగాక అంటాడు ఆయన. ఎప్పటిది రామావతారం కృష్ణావతారం అయినా సరే సీతని రావణుడు అపహరించడానికనే ఆ పాత వాసన వచ్చేసి చటుక్కులు లేచిపోయాడు ఆయన. మనం కూడా అంతే, పూర్వజన్మ సంస్కారాల వల్లే ఒక్కొక్కప్పుడు ఒక్కో వ్యక్తి ఎందుకో పక్కన కూర్చుంటే మండిపోతుంది, మనకి ఎందుకో తెలియదు. అంటే ఎక్కడో ఉంది పూర్వజన్మ సంస్కారం వాడితో తగాదా. ఒక్కొక్కటి పక్కన కూర్చుంటే ఎంత ఆనందం వచ్చేస్తుంది వాడు ఎవడో తెలియదు. ఒక అమ్మాయిని చూడగానే ఈ దౌర్భాగ్యుడు వెంటబడుతున్నాడంటే ఎక్కడో ఉంది పూర్వజన్మ రహస్యం వాసన. ఒక్కొక్కరిని చూస్తే వెనకాతలు పడ్డ పొరపాట్లు కూడా, ఇవన్నీ అనేక అనేక జన్మల యొక్క సంస్కార బంధాలు అన్నమాట. అందువల్లే రాగము ద్వేషము ఈ రెండు నిజానికి ఎవ్వడికి ఎందుకు పుడతాయో చెప్పలేము మనం. ఇవన్నీ వారి వారి సంస్కార బంధాలు అన్నారు. అదే కర్మ ఫలితం. స్వయంగా బలరాముడు రుక్మిణీదేవి రుక్మి తలని కృష్ణుడు గొరిగిన తర్వాత ఏడుస్తూ ఉంటే అమ్మాయి ఏడవకొని ఓదారుస్తూ చెప్పాడు, ఎవడిని ఎవడు రక్షించలేడు, వాణ్ణి నాశనము చేయలేడు. తోడం బుట్టిన వాణి భంగమునకు దుఃఖించి మా కృష్ణుని గాఢం చూడకుమమ్మ, పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు లేడొకడు శిక్షింపంగ రక్షింప, నీ తోడం బుట్టువు పూర్వకర్మ పరిభూతుండయ్యే చింతింపుమా. నీ తోబుట్టు రుక్మిణి కృష్ణుడు తల గొరిగాడని మూతి మీసం తరిగాడని బాధపడకమ్మా, కృష్ణుడి మీద ద్వేషం పెట్టుకోకు, ఆయన్ని తప్పు పట్టుకోకు, ఎందుకంటే పెళ్లికి ముందు తగాదాలు అంత మంచిది కాదు. ఇంతకీ అసలు రహస్యం చెబుతున్నాను, ఈ సృష్టిలో ఎవడు మనకి కీడు చెయ్యలేడు మేలు చెయ్యలేడు, ఇది ఒట్టి అసత్యం. నేను మీకు ఉపకారం చేశానండి అని ఎవడన్నా సంకలు గుర్తుకుంటే అదేం వీడెవడు ఉపకారం చేయడానికి, వీడి కర్మ వల్ల వాడికి ఆ బుద్ధి పుట్టింది లేదా పుట్టదు. ఒక వ్యక్తిని చూడగానే 10 రూపాయలు ఇవ్వబుద్ధేసిందంటే అది వాడి కర్మ ఫలితము అన్నారు. అందుకే లేడొకడు శిక్షింపంగా, శిక్షించడానికి ఎవడు సరిపోడు, ఇంకోడెవడో వచ్చి రక్షించలేడు. ఎవడైనా తాను చేసిన కర్మ ఫలితం అనుభవిస్తున్నాడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంచేత నీ తోబుట్టు కేవలం తాను చేసిన పాప కర్మల ఫలితం ఈనాడు అనుభవించాడన్నాడే. అందువల్లే ఇతడికి కూడా రాధాదేవిని తిరస్కరించిన కారణం చేతనే శంఖచూడుడికి శాపం వచ్చింది. కానీ లేకపోతే అతడు స్వతసిద్ధంగా మరి కృష్ణ భక్తుడు, సాక్షాత్తు కృష్ణ స్వరూపుడే కదా. అందువల్ల పుష్పదంతుడు అతని కొలువులోకి వెళ్లే సమయానికి లోపల లోపల కృష్ణ నామస్మరణ చేస్తూనే ఉన్నాడు ఆయన. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు పుష్పదంతుడు. నాయనా నేను శివదూతగా వచ్చాను, పరమేశ్వరుడు నీకు ముందుగా ఆశీర్వచనం చెప్పమన్నాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ప్రస్తుతం చంద్రభాగా నదీ తీరంలో ఉన్న ఒకనొక దివ్య వటవృక్షం కింద తన ప్రమథగణాలతో పాటు విడిది చేసి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు కరుణాసనాథుడు ఆయన. ఎందుకైనా మంచిదని నీ చావు కొంచెం నిన్ను నివారించడం కోసం, యుద్ధం వద్దని చెప్పడం కోసం నన్ను దూతగా పంపాడు. నాయన నువ్వు చదివావు
వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, సకల పురాణేతిహాస కోవిదుడివి, వ్యాకరణాల్లో కూడా పండితుడివి, అన్నిటికీ మించి కృష్ణ భక్తుడివి. నీకు తెలియందేముంది? ఎవరు మనకి శత్రువులు కారు, మనకి మనమే శత్రువులం, మనకి మనమే మిత్రులం. దేవతల సామ్రాజ్యాన్ని బలాత్కారంగా నువ్వు లాగావు, అదొక్కటే నీ దోషం. అది తప్పిస్తే నీలో అన్నీ మంచి లక్షణాలే. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు సుఖంగా ఉండు, హాయిగా మీ పాతాళ సామ్రాజ్యానికి పో. ఇది పరమేశ్వరుడు నా ద్వారా నీకు చెప్పమన్న మాట. విన్నావా? నువ్వు బాగుపడతావు, నీ సైన్యం బాగుంటుంది, నీ రాక్షస జాతి బతుకుతుంది. లేదు, పరమేశ్వరుడితో యుద్ధానికే సంసిద్ధుడు అయ్యావు అనుకో, యుద్ధంలో ఎవరికి జయం సిద్ధమో, ఎవరికి నాశనం వస్తుందో ఎవరూ చెప్పలేరు. జయాపజయాలు దైవాధీనాలు, అందులో వచ్చింది సాక్షాత్ పరమేశ్వరుడు అనగా విన్నట్టయన బాగా ఆలోచన చేశాడు. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా మనస్సు మాత్రం యుద్ధం మీదకే వెడుతోంది, చెప్పలేం కారణం ఏమిటో. ఇంతకాలం దేవతలంతా స్వర్గాన్ని అనుభవించారు, ఇప్పుడైనా మాకు ఆ రాజ్యం కావాలనే కోరిక ఉన్నది. నేను స్వయంగా శివుణ్ణి దర్శిస్తాను, దర్శించిన తర్వాత ఆయనకి ఏం చెప్పాలో చెబుతానన్నట్ట. సరే, వెంటనే మాట్లాడకుండా మనవాడు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేశాడు. నా మాట అతడు పెడచెవిని పెట్టాడు, అయినా మీ దర్శనానికి వస్తున్నాడు. పరమేశ్వర, ఇంతవరకు నేను చేయవలసిన కార్యక్రమం నేను చేశానన్నట్ట. అయితే ఇక యుద్ధం తప్పదని స్వామికి తెలియకేమిటి? ఆ క్షణమే అందరినీ ఘోర యుద్ధానికి సంసిద్ధులు చేశాట. ఒక పక్కన మయూర వాహనం మీద కుమారస్వామి కార్తికేయుడు కూర్చున్నాడు, ఆ పక్కనే వీరభద్రుడు వచ్చాడు. అసలు వీరభద్రుడు పుట్టడమే ఒక విచిత్రమైనది. భాగవతంలో దక్ష యజ్ఞోపాఖ్యానంలో రాస్తారు చాలా వీర స్వరూపంతో ఎలా పుట్టాడో. అభ్రంలిహాదభ్ర విభ్రమభ్రమ కున్నీల దీర్ఘ శరీరమరా, ఆకాశాన్ని అంటుతోంది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృత్ నీల శరీరమరా అన్నారు. ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఆ శరీరం ఎలా ఉందట? నల్లగా ఉంది. ఈ నల్లని శరీరం ఎలా ఉంది అంటే సాక్షాత్తు మేఘాలే భూలోకంలో ఒక రూపం ధరించాయా అన్నట. విభ్రమ అభ్రమ కృత్ అన్నమాట. నిజానికి మేఘములను కూడా తెల్లబోయేలా చేస్తున్నాయి అంటున్నారు ఆ శరీరం. మేఘాలు తెల్లబోవడం అంటే ఏమిటి? మేఘాలు ఎంత నల్లగా ఉన్నాయో ఇతను అంతకంటే ఇంకొంచెం నల్లగా ఉన్నాడు. దాంతో అసలు మేఘాలను మనమేమో ఆకాశంలో ఉన్నాం, అంతకంటే భయంకరమైన కొత్త మేఘం ఎక్కడ భూలోకంలో పుట్టిందా అని ఆశ్చర్యపోతూ ఉన్నాయిటది. అలాంటి దీర్ఘమైన శరీరంతో ఆ మహానుభావుడు వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. ప్రజ్వలజ్వలన దీప్త జాలికామాలజాజ్వల్యమాన కేశములు మెరయా, ఆయన జుట్టు ధగధగలాడిపోతున్న అగ్నిజ్వాలలో ఉందట. అంటే ఎర్రగా అగ్నికణాలు ఎలా పైకి లేస్తాయో, ఆ మంటలు ఎలా లేస్తాయో అలా ఉంది జుట్టు. అటువంటి దీర్ఘమైన కేశములు మెరిసిపోతూ ఉన్నాయట. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇక బాహువుల సంఖ్య చెప్పారు. చేతులు ఎలా ఉన్నాయో, మామూలు చేతులు కావవి. చండ దిగ్వేదండ సుండాభ కర దండ సాహస్ర ధృతి హేతి సంఘమప్ప. దిగ్గజములు అని పేరు కలిగినటువంటి ఎనిమిది ఉన్నాయి. అష్టదిగ్గజాలు అంటే మన భూమిని మోస్తున్న ఎనిమిది దిక్కుల్లో. ఈ అష్టదిగ్గజముల యొక్క తొండాలే ఈ వీరభద్రుడికి చేతులు అన్నట్టుగా మంచి బలంగా ఉన్నాయట ఆ చేతులు. ఆ వెయ్యి చేతులు, ఒకటి పైగా ఒక చేతులు కాదు, వెయ్యి చేతులలోనూ రకరకాల ఆయుధాలు. కొన్నింటిలో కత్తులు, కొన్నింటిలో ధనుస్సులు, కొన్నింటిలో పట్టిసాలు, సోలాలు, ముద్గరాలు, గదలు, ఇలాంటి రకరకాల ఆయుధాలన్నీ ధరించారు. అలాంటి రూపంతో వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. ఎలాగో చెప్పారు, వీరభద్రుడు మారట రుద్రుడగొచ్చు అని. శివుడికి సాక్షాత్తు మారు రూపంలో ఉన్నాడనమాట. పరమేశ్వరుడు నోట్లోంచి ఊడిపడినట్టుగా పుట్టుకొచ్చాడు ఆయన. అటువంటి వీరభద్రుడు ఒక పక్కన నిలబడ్డాడు. నందీశ్వరుడు, మహాకాలుడు, సుభద్రుడు, విశాలాక్షుడు, మణిభద్రుడు, పోషదంతుడు, ఇలాంటి హేమహేమి లేన ప్రమదగణాల వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు తీసుకుని శంఖచూడుడితో యుద్ధానికి సంసిద్ధులై వచ్చారు. ఇక అమ్మవారు భద్రకాళీదేవి, ఆమెను గురించి కూడా ఈ బ్రహ్మవైవర్త పురాణంలో చాలా అద్భుతంగా వర్ణించారు. ఆవిడ చుట్టూత ఉగ్రదమష్ట్ర, అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగ అంకుశ, అనంగ మాలిని, ఇటువంటి దేవతలు, ఇంకా గొప్ప గొప్ప కోరలు ధరించినటువంటి
ఈ కోటకి కైటభి ప్రభృతి గణాలు వీళ్ళంతా భద్రకాళి చుట్టూతా ఉన్నారట. ఆ భద్రకాళి గురించి వరుస పెట్టి సరిగ్గా 39వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు 8 శ్లోకాలలో వర్ణించారు. స్వయం శతభుజాదేవి భద్రకాళి భయంకరి రత్నేంద్ర రాజ ఖచిత విమానోపరి సంస్థిత. నిజానికి అక్కడ శతభుజ అంటే కేవలం 100 భుజాలని కాదు, అక్కడ అనేక బాహువులతో ఉన్నది. ఈ శతం సహస్రం ఇటువంటి వాటిని సామూహిక అర్థంలో కూడా వాడుకోవచ్చు. గోశతము అంటే అక్కడ కేవలం 100 కాకుండా ఆవుల సమూహం, లక్షలు వేలు ఉన్నాయి అక్కడ. అలాగే అమ్మవారికి కూడా అనేక బాహువులు ఉన్నాయి, అనేక నేత్రాలున్నాయి, అనేక పాదాలున్నాయి. ఆవిడ భద్రకాళి, శుభమును కలిగించే కాళి కానీ అశుభం కలిగించే కాళి కాదు ఆవిడ. భయంకరి, భయంకరమూర్తి. అసలు సృష్టి రహస్యం చూడండి, చూడడానికి కాళికాదేవి చాలా భయంకరంగా ఉంటుంది, కానీ ఉపాసించేవాడికి మాత్రం అన్ని సత్త లక్షణాలే వస్తాయి. అది జగజ్జనని యొక్క లక్షణం. భయంకరమైన ఆకారాన్ని కూడా కేవలం సాత్వికమైన మాతృస్వరూపంగా చూడగలిగే ఉత్తమోత్తముడు పరమహంసలైపోతాడు. దానికి ఉదాహరణ రామకృష్ణ పరమహంస. ఆయన కొలిచేదేమో కలకత్తా కాళిని, కానీ ఆయన కలిగేవన్నీ సత్వ లక్షణాలు, హంసస్వరూపుడయ్యాడు. ఇదో కాళిదాసు, వాటికి ఆధారాలు ఉన్నా లేకపోయినా చరిత్రలో కొన్ని కథలు ఉన్నాయి కాబట్టి ఆయన కొలిచింది భద్రకాళిని, మహాకవి అయ్యాడు, వాక్సిద్ధి పొందాడు. తెనాలి రామకృష్ణుడు కాళికను కొలిచాడు, అయ్యాడు మహాకవి. అసలు కాళీస్వరూపాన్ని కొలిస్తే ఆ భయంకర రూపం కాస్త వాళ్ళకి సత్వగుణమే ఇస్తుంది. సృష్టి రహస్యం అది. అందుకే కృష్ణుడికి కాళికాదేవికి అసలు భేదం లేకుండా చెబుతారు. శ్రీకృష్ణ శ్యామలాదేవి అనే మాట పదే పదే మనకి చెప్పడంలో రహస్యం అదే. ఆవిడ మంచి అద్భుతమైన ఒక విమానం మీద ఉన్నదట, విమానోపరి సంస్థిత అన్నారు. ఎలా ఉన్నది ఆ విమానం కూడా? అనేక నవరత్నాలతోటి తాపడం చేయబడిన విమానం. ఆకాశ మార్గంలో ఎగురుతోంది, ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగురుతుంది. ఒక్కొక్కప్పుడు కొరవిలో ఉంటుందిట, ఒక్కొక్కప్పుడేమో గుండ్రంగా ఉంటుందిట, ఒక్కొక్కప్పుడు చతురస్రాకారంలో ఉంటుందిట, ఒక్కొక్కప్పుడు దీర్ఘ చతురస్రాకారంలో, ఒక్కొక్కప్పుడు నీళ్లలో, ఒక్కొక్కప్పుడు నేల మీద, ఒక్కొక్కప్పుడు ఆకాశంలో, ఇలా రకరకాల మార్గాలలో విహరిస్తూ మెరుపు మెరిసినట్టుగా విమానం క్షణాలలో అక్కడ మెరిసి ఇక్కడ మెరిసి మాయమైపోతూ ఉంటుంది. అటువంటి విమానం మీద వచ్చింది ఆ తల్లి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.